శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఉదయకాలం ఎంతో విలువైనది. దేవుని సన్నిధిని ఎన్నుకుని ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను ప్రార్థించి ఆయన వాక్యములో ఆయన వాక్యము ధ్యానించడానికి ఈ సమయాన్ని ఎన్నుకున్నటువంటి బిడ్డలందరికీ మరొకసారి ప్రభువైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను భక్తకోటికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదువుతున్నా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్య ధ్యాన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు మాట్లాడితే మీ వాక్కు మమ్మలను నూతనపరుస్తుంది ప్రభువా. ఆయన మీ వాక్యము అక్షరం కాదు, అది ఆత్మ అని మేము గ్రహించాము. అందుకొరకే ఆత్మదేవ మీరు మాతో మాట్లాడమని, మా జీవితాలలో సరిచేసుకోవాల్సినటువంటి ఆత్మీయ భాగాలను మాకు చూపించి మేము నూతనపరచబడులాగున మీ వాక్యము మాకు అందించమని, వినగలిగేటువంటి చెవులను గ్రహించేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పరిటి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చేటువంటి విశ్వాసంలో ఆత్మీయ అనుభవం చాలా మందికి ఈ ఆత్మీయ అనుభవం ఉండి ఉంటుంది. అదేమిటంటే దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకునిన ఆత్మీయ అనుభవం, ఒప్పుదల ప్రార్థన చేసిన అనుభవము ప్రతి విశ్వాసకి ఉండి ఉంటుంది. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఉన్న పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆత్మీయంగా పవిత్రపరచబడాలి అంటే ఆత్మీయ దుర్నీతి నుంచి మనము దూరంగా రావాలి అంటే, మన పాపములు క్షమించబడాలి అంటే ఒక కండిషన్, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల. ఒకవేళ మన పాపాన్ని మనం ఒప్పుకోకపోతే సిలువ మన జీవితంలో వ్యర్థమైపోయినట్లే. ఎందుకంటే మనము పవిత్రులుగా మార్చబడటానికి యేసయ్య తన పవిత్రమైనటువంటి రక్తాన్ని సిలువలో మన కొరకు చిందించారు. మనము నీతిమంతులుగా మార్చబడటానికి ఆయన పాపముగా మార్చబడను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సిలువలో పాపముగా మార్చబడను. మనం స్వస్థత పొందటానికి, ఆత్మీయ స్వస్థత పొందటానికి ఆయన సిలువలో నలగగొట్టబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అనే కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. అదే వీటన్నిటికీ మన వైపు నుంచి మనం చేయవలసింది ఒకే ఒక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి. మనం ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నామో ఒప్పుదల ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధిలో ఇష్టపడతామో మనం రక్షణలోనికి నడిపించబడతాము. సిలువలో తన ప్రాణమర్పించిన యేసయ్య యొక్క యేసయ్యను బట్టి మనము ఆత్మీయ సహోదరత్వాన్ని పొందుకుంటాము. తండ్రితో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతను పొందుకుంటాము. అయితే ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి. పాపపు ఒప్పుదల అనేది ఒక ఆత్మీయ స్థితి, స్పిరిచువల్ స్టేజ్. అయితే మానవులుగా ఒక బలహీనమైనటువంటి ఆత్మీయ ఒప్పుదల గురించి మీతో ధ్యానించాలని కోరుకుంటా ఉన్నా. ఎప్పుడు ప్రార్థన కొరకు పరిగెడతారు అంటే ఐసీయూలో ఎవరన్నా ఉన్నప్పుడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటే, బయటకు వచ్చి ప్రార్థనా గోపురం నంబర్ కొరకు పరిగెడుతుంటారు. మోకరించకంటే ముందు, వారి సమస్యను బట్టి వారు మోకరించడానికి ముందు ప్రార్థనా గోపురం కొరకు పరిగెడుతుంటారు. నిజమే, సంఘ పెద్దలు ప్రార్థించాలి, తోటి విశ్వాసులు ప్రార్థించాలి. కానీ ఈ ప్రార్థన కంటే ముందు యేసయ్య ఒక మాట చెప్తాడు గుడ్డివానితో, నీ పాపము క్షమించబడినది, నీవు స్వస్థత పొందితివి అని. నీకు స్వస్థత కావాలంటే నీకు ప్రార్థన సహాయం అందుతుంది, కానీ నీ పాపం క్షమించబడితే నీకు స్వస్థత. ఈరోజు ప్రార్థన గోపురం అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత నేను అనుకుంటా ఉంటాను, వీళ్లు మోకరించి ప్రార్థించటం ఆపి ఇతరుల ప్రార్థన కొరకు పరిగెడుతున్నారేమో అనిపిస్తా ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసుల జీవితాలు క్రీస్తుతో అనుసంధానం చేయబడి వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ అనుభవం పొందుకోవాలి అనేది దేవుని కోరిక. నువ్వు ప్రార్థన చేయకుండా, నీ పాపము ఒప్పుకొనకుండా, నువ్వు రక్షణలోనికి నడిపించకుండా అందరూ ప్రార్థన చేసి నీ సమస్య నుంచి నిన్ను బయటపడేయాలని కోరుకోవద్దు. సంఘమంతా ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నూనె రాసి, నిజమే. కానీ అది స్పిరిచువల్ సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్. దానికంటే ప్రాముఖ్యమైనది నీ పాపపు ఒప్పుదల ప్రార్థన. నీవు రక్షణలోనికి నడిపిస్తే, నీవు దేవుని సన్నిధిలో కోరుకుంటుంది ఏది అయినా కూడా సృష్టిగత అయినటువంటి దేవునికి చాలా చిన్న విషయం. అందుకొరకే ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే పాపపు ఒప్పుదల. ఎప్పుడు మనం పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతామంటే, ఐసీయూలో ఎవరన్నుంటే మొక్కరిస్తాం, మొక్కరించయ్యా ఈ తప్పు ఇంకెప్పుడు చేయను, ఈ పాపం ఎప్పుడు చేయను, ఈ సమస్య నుంచి, ఈ గడ్డు సమస్య నుంచి నన్ను బయటపడి అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. జీవితంలో ఒక గడ్డు సమస్య వస్తే విలవిలలాడిపోతాం, సఫోకేటింగ్ గా ఉంటుంది, ఊపిరాడదు, ఎలా బయటపడాలో తెలియదు, అప్పుడు మోకరిస్తాం. యోనా చేప కడుపులోకి వెళ్లిన తర్వాత ప్రార్థించటం ప్రారంభించాడు. సఫోకేటింగ్ ఎక్స్పీరియన్స్, సఫోకేటింగ్, ఊపిరి ఆడని ఎక్స్పీరియన్స్, అనుభవం. ఇలా ఒక సమస్య, లోక సంబంధమైన సమస్య, ఊపిరాడనియదు, అప్పుడు మోకరిస్తాం, అప్పుడు ప్రార్థన చేస్తాం, అప్పుడు అడుగుతాం, అయ్యా నా పాపము క్షమించండి, ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి అని. అయితే సమస్య కొలిమిలో దేవుని సన్నిధి చేరిన ఎన్నో ఆత్మలున్నాయి, కానీ సమస్య కొలిమిలో మాత్రమే బయటపడి పడటానికి చేసే ప్రార్థన అనేక మంది చేస్తూ ఉంటాం. సమస్యలు తీరగానే తిరిగి లోకంలోనికి వెళ్లిపోయేటువంటి ఆత్మీయ అనుభవం ఇది. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనకు చాలా మందికి ఇటువంటి ఆత్మీయ అనుభవం ఉంటుంది. దేర్ ఇస్ అ సఫోకేటింగ్ ఎక్స్పీరియన్స్. లోక సమస్యలు ఊపిరి ఆడనీయకపోతే దేవుని సన్నిధిలో మోకరించి పాపపు ఒప్పుదల ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. నా పాపం అంతా క్షమించి ఇప్పటికి నన్ను బయటపడేయ్యా యేసయ్యా అని. ఇటువంటి ఎక్స్పీరియన్స్ బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల చూస్తాం. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి పాపపు ఒప్పుదల నిర్గమకాండము 9వ అధ్యాయంలో చూస్తా ఉంటాం. 8వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది ఫరోకు ఒక్కొక్క తెగులు రావటం. ఆ తెగులు కూడా ఎటువంటి తెగులు అంటే ఇప్పుడే చెప్పాను, సఫోకేటింగ్ అని. ఇంకా ఊపిరి ఆడదు, అంత భయంకరమైనటువంటి తెగులు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జోరీగలు వస్తాయి. ఒకసారి నా కొరకు వేడుకొనండి అని మోషేని అడుగుతాడు. ఈ తెగుళ్ల మధ్య ఫరో సఫోకేటింగ్ ఎక్స్పీరియన్స్, ఊపిరి ఆడని పరిస్థితి. నిర్గమకాండం 9వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా నిచేయి 22వ వచనం చదువుతున్నానండి. యెహోవా నిచేయి ఆకాశం వైపు చాపము, ఐగుప్తు దేశం అందరి మనుషుల మీదను జంతువుల మీదను పొలములన్నీ పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటను పడనని మోషేతో చెప్పాను. వడగండ్లు ప్రారంభమైనవి. పూర్వం ఉన్న అనేక తెగులు కాకుండా 22వ వచనం నుంచి వడగండ్లు. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయక పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఇట్లా వస్తాయండి సమస్యలు. వడగండ్లు పిడుగులు భూమి మీద పడతా ఉంటాయి, మన మీద కురిపిస్తబడతాయి. సమస్య తర్వాత సమస్య, ఊపిరాడని సమస్యలు. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైపోయాను, బహుబలమైనవైపోయాను. ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యం అనేది మొదలుకొని ఎన్నడట్టివి కలగలేదు. అది ఒక దేశంగా కట్టబడిన తర్వాత అటువంటి ఉపద్రవం అది జీవితంలో రాలేదు. మనం కూడా అనుకుంటా ఇట్లాంటి సమస్య అది జీవితంలో రాలేదు. ఎంత పెద్ద సమస్య, నువ్వు మాత్రమే కాపాడగలవు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తు నశింప చేశాను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టాను, పొలములోని ప్రతి చెట్టు విరిగొట్టాను. అయితే ఇస్రాయెల్ ఉన్నటువంటి గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇంతవరకు వాక్యాన్ని చదివి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి ఇంత భయంకరమైనటువంటి ఉపద్రవం ఒక్కసారి మన జీవితంలో కూడా వస్తుంది. ఉపద్రవం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో పాపపు ఒప్పుదల ప్రారంభిస్తాం, అయ్యా నా పాపాలు క్షమించు, ఈ ఉపద్రవం నుంచి నన్ను బయటికి తీసుకురా, ఈ ఉపద్రవం నుంచి నన్ను బయటికి తెచ్చేయ్యా. ఇది మనందరి ఆత్మీయ అనుభవమే. ఈ సమస్యకు వేరే ఈ లోకంలో ఏ మనుషుల వల్ల లేకుంటే నా శక్తి వల్ల కానీ ఈ ఉపద్రవం నుంచి నేను బయటపడలేను అనేటువంటి భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు అప్పుడు మోకరిస్తాం, అయ్యా నా పాపాలు క్షమించు, పాపములు క్షమించు అని ప్రార్థించడం ప్రారంభిస్తాం. దేవుని వాక్యంలో మనం చూసాము, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపపు ఒప్పుదల ఒక ఆత్మీయ స్థితి. ఈ పాపపు ఒప్పుదల తర్వాత మనము దుర్నీతి నుంచి విడుదల పొందుతాము, పవిత్రులుగా మార్చబడతాము, తండ్రి రాజ్యానికి వారసులుగా తీర్చబడతాము. అయితే దీనికి మూలము పాపము ఒప్పుకోవటం. నిర్గమకాండము 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 22వ వచనం నుంచి ఇప్పటి వరకు మనం చదువుకున్న 26వ వచనం వరకు చదువుకున్నాం. ఉపద్రవం వచ్చినప్పుడు 27వ వచనంలో ఫరో ఒక మాట చెబుతున్నాడు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. కన్ఫెషన్ ఎంత మటుకు చాలును, ఎంత మటుకు చాలును. ఇక్కడ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇక నిలుపనని వారితో చెప్పగా. ఒక అద్భుతమైనటువంటి కన్ఫెషన్, పాపపు ఒప్పుదల. ఈసారి పాపము చేసి ఉన్నాను, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. ఫరో కన్ఫెషన్. ఇంకొక విషయం కూడా ఒప్పుకుంటున్నాడు, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజల దుర్మార్గులము. ఆయన న్యాయవంతుడు, నేను పాపము చేసి ఉన్నాను. అద్భుతమైనటువంటి కన్ఫెషన్ ఫరో నోటి వెంట, నేను పాపము చేసి ఉన్నాను. అతి సందర్భంగా ఒక భక్తుడు ఒక చిన్న సంఘటన తెలియజేస్తా ఉన్నా. సంఘటన ఏమిటంటే, ఒక చిన్న పడవ సముద్రంలో తప్పిపోయింది. అది ఎటు ప్రయాణం చేస్తుందో తెలియదు. గాలి ఎటు కొడితే అటు ప్రయాణం చేయటం ప్రారంభించింది. దరిదాపులలో భూమి కనిపించడం లేదు. ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించారు. తాగటానికి నీళ్లు లేవు, చుట్టూ సముద్ర జలాలు, భోజనం లేదు. వీటన్నిటికంటే ఎప్పుడు నేలను చేరతామో, ఆ సముద్రంలో ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో తెలియని సమయంలో ఎప్పుడు నేలను చేరుకుంటామో, ఒడ్డును చేరుకుంటామో తెలియదు. అందరూ కూర్చొని మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించారు, అయ్యా మమ్మలను ఒడ్డున పడేయండి అని, మమ్మలను ఒడ్డున పడేయండి, ఇప్పటి వరకు మేము చేసిన పాపాలు క్షమించండి, ఈ ఉపద్రవం నుంచి మమ్మలను కాపాడండి, మమ్మలను ఒడ్డుకు చేర్చండి అని. ఇకెప్పటికీ పాపం చేయము, మేమంతా పాపులమయ్యా, దుర్మార్గులుగా జీవించాము, మా యొక్క ప్రార్థన ఆలకించు, మమ్మను ఒడ్డున పడేయండి యేసయ్యా, ప్రార్థన చేయటం ప్రారంభించారు. పాపాన్ని ఒప్పుకుంటున్నారు, ఒకే ఒక్క ప్రార్థన, మమ్మలను ఒడ్డుకు చేర్చండి అని. మనం కూడా ప్రార్థన చేస్తాం, నన్ను ఒడ్డున పడేయ్యా ఈ సమస్యల నుంచి, నేనెన్నో పాపాలు చేశాను, అన్ని పాపాలు క్షమించి నన్ను ఒడ్డుకు చేర్చు అని ప్రార్థన చేస్తాం. అతి పడవలో ఉన్నటువంటి వారు ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకొని తిరిగి పాత పాపపు జీవితం ప్రారంభించారు. సమస్యలో ఉన్నప్పుడు పాపపు ఒప్పుదల, కడలి నీటిలో ఉన్నప్పుడు పాపపు ఒప్పుదల, కన్నీటితో ఉన్నప్పుడు పాపపు ఒప్పుదల, ఒడ్డుకు చేరి తిరిగి లోకానుసారమైన జీవితం. కొరకు ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశారు. కన్ఫెస్ వన్ దెర్ ఈస్ అ స్టార్మ్, రిపెంట్ వన్ దెర్ ఈస్ కామ్. సో సెయిల్ ఇస్ నాట్ రీచ్ ద ల్యాండ్, కన్ఫెస్ వన్ ద రీచ్ ద ల్యాండ్ రిపీటింగ్ సిన్ అని రాశారు. వాళ్ళు ఎప్పుడైతే ఒడ్డుకి చేర్చబడ్డారో తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయారు. తుఫాను కొడితే మోకరించి పాపపు ఒప్పుదల ప్రార్థన, పాపాలు క్షమించి ఈ సమస్య సుడిగుండం నుంచి నన్ను బయటకు తీసుకురండి అని, రిపీట్ వెన్ ఇట్ ఈస్ కామ్ అని రాశారు. తుఫాను అంతరించి ఏ సమస్య లేనప్పుడు నా శరీర ఇచ్ఛల ప్రకారం జీవించటం, దేవుని సన్నిధిలో మన పాపపు ఒప్పుదల నుంచి మనం పొందినటువంటి రక్షణను మరచిపోయి జీవించటం, దుర్నీతి నుంచి దేవుడు రక్షించాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటం, వన్ దర్ ఈస్ కామ్. అందుకొరకే దీన్ని మరొకసారి చదువుతాను, కన్ఫెస్ వన్ దర్ ఈస్ అ స్టార్మ్, కన్ఫెస్ వన్ దర్ ఈస్ అ స్టార్మ్, రిపీట్ వన్ ఇట్ ఈస్ కామ్. జీవితంలో ఏ సమస్య లేకపోతే తిరిగి మరలా పాపపు జీవితంలోనికి వెళ్ళిపోవటం. అయితే ఈరోజు బ్యాక్ స్లైడింగ్ గురించి కాదు కానీ కన్ఫెషన్ గురించి, ఏ సమయంలో దేవుని సన్నిధిలో పాపపు ఒప్పుదల ప్రార్థన చేస్తున్నాం. ఫరో ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే ఆ దేశము ప్రారంభమైనది మొదలుకొని అటువంటి వడగండ్లు ఎప్పుడు పడలేదు. అటువంటి ఎప్పుడు కలగలేదు. అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఫరో చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నేను ఈసారి పాపం చేస్తున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనుల దుర్మార్గులము, అడ్మిట్ కన్ఫెషన్. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే అదే అధ్యాయం 9:34 అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూచి అతడున తన సేవకులను ఇంకా పాపం చేయచు తమ హృదయంలో కఠినపరచుకునేది అని రాయపడి ఉంది. వడగళ్ళు ఆగిపోయినాయి. ఫరో అతని సేవకులు ఇంకా ఎక్కువ పాపం చేయటం ప్రారంభించారు. పాపపు ఒప్పుదలలో ఇది ఒక ఆత్మీయ స్థితి. స్టామ్ చుట్టుముట్టినప్పుడు, తుఫాను సమస్యల సుడిగుండం చుట్టుముట్టినప్పుడు పాపపు ఒప్పుదల ప్రార్థన దేవుని సహాయం కొరకు. సమస్యలు తీరిన వెంటనే ఫరోవలే హృదయములను కఠినపరచుకోవటం, ఇంకా కఠినపరచుకోవటం. మరొకసారి మరలా ఇదే సమస్య వచ్చింది ఫరోకి. ఈసారి 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. మిడతలు వచ్చినాయి. ఒక సమస్య పోయిందనుకుంటే ఇంకొక సమస్య ప్రారంభమవుతుంది. సమస్యలకు కొదవేమీ లేదు. సమస్యలకు కొదవ ఏమీ లేదు. పరిగెడుతూనే ఉంటాం. సింహాన్ని తప్పించుకుని వెళ్తే తోడేలు వెంటబడుద్ది. ఒక సమస్య నుంచి తప్పించుకున్నామంటే ఇంకొక సమస్య ప్రారంభమవుతుంది. విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. సమస్యలో మాత్రమే పాపాన్ని ఒప్పుకుంటాం. సమస్య తీరగానే లోకంలో పడి పరిగెడుతూ ఉంటాం. అందుకొరకే మోషే ఫరో అతడు అతని సేవకులు ఇంకా పాపం చేయొచ్చు తమ హృదయంలో కఠినపరచుకుండ్రి అంటే వాళ్ళకి ఇంకొక సమస్య వచ్చింది. ఇప్పుడు ఇది మిడతలు 10వ అధ్యాయము 12వచనం నుంచి మిడతల గురించినటువంటి సంఘటన ప్రారంభమైంది. 13వచనం చదువుతాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీదకి తూర్పు గాలిని విసిరి చేశాను. ఉదయమంద తూర్పు గాలికి మిడతలు వచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచిన అవి మిక్కిలి బాధాకరమైనవి. ఫరో అతని జనులు పాపాన్ని ఒప్పుకున్నారు, తిరిగి మనసును కఠినపరుచుకుంటే ఈసారి మిక్కిలి బాధాకరమైనటువంటి ఇంకో సమస్య వచ్చింది. జాగ్రత్త, ఈరోజు సమస్య ఉందని పాపాన్ని ఒప్పుకుని సమస్య తీరగానే లోకంలో పడిపోతే పూర్వపు సమస్య కంటే మిక్కిలి బాధాకరమైనటువంటి ఇంకో సమస్య మనల్ని వెంటాడొచ్చు. అందుకొరకు ఈ లోక సంబంధమైన సమస్యలు బట్టి రక్షణలోనికి కాదు, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నిజ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. నిజ పశ్చాత్తాపం 14వ వచనంలో, అవి మిక్కిలి బాధాకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడు నువ్వు ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు, అవి నేలను అంతటిని కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కాయగూరలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలముల కోరే గాని పచ్చనిది ఏది మిగిలి ఉండలేదు, పచ్చతనం లేదంటండి. పూర్వపు సమస్య కంటే మిక్కిలి బాధాకరమైనటువంటి సమస్య మరొకటి వచ్చింది. 16వ వచనాన్ని చదువుతున్నా. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, పాపము చేసి తిని, మరలా పాపం ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపిని, నేను పాపం చేశాను, మీ దేవుని ఎడలు నేను పాపం చేశాను, మీ ఎడలు కూడా నేను పాపం చేశాను, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి మీ దేవుడైన యెహోవా నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని ఆయనను వేడుకొనగా, చావు ముంచుకొస్తే మోకరించి అప్పుడు ఒప్పుకుంటాం పాపాన్ని, అప్పుడు క్షమాపణ ప్రార్థన, అప్పుడు పాపపొప్పుదల ప్రార్థన. చావు ముంచుకొచ్చింది, ఫరోకు కూడా చావు ముంచుకొచ్చింది. నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగింపుమని ఆయనను వేడుకొనుము. దేవునికి ప్రార్థన చేయండి, నా మీద నుంచి ఈ చావు తొలగించమని. ఫరో ప్రార్థన చేయటం లేదు, ఫరో మోషేకి చెప్తున్నాడు వెళ్ళి ప్రార్థన చేయండి అని. చావు ముంచుకొనొస్తే ఫరోలాగా ఇంకొకరికి నా పాపము నా చావు నుంచి నన్ను రక్షించు అని చెప్పటానికి ముందు మనం మోకరించాలి. మనం మోకరించకుండా కేవలము మన ప్రేయర్ ఫెలోషిప్ మాత్రమే ప్రార్థన చేయాలని కోరుకోవద్దు. ఎందుకంటే మన పాపం క్షమించబడితే మనకు స్వస్థత, మన పాపపు ఒప్పుదల నుంచి మనకు రక్షణ. నేను ఇష్టానుసారం జీవిస్తాను, నా ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థన చేస్తుంది అంటే నీ జీవితంలో ఆత్మీయ కార్యాలు జరగవు. నేను లోకంలో పడి తిరుగుతాను, నాకు ఎస్ఎఫ్జే ప్రేయర్ సపోర్ట్ ఉంది నాకు చాలు అని వెళితే నీకు రక్షణ అనుభవం ఉండదు. నీకు సమస్య వస్తే నువ్వు మోకరించి నీ పాపం ఒప్పుకొని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను విడుదల చేసి నిన్ను పవిత్రునిగా మారుస్తాడు. ఆయనను ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వారిగా ఉంటే ఈ లోకంలో సమస్తము అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. క్రైస్తవ విశ్వాసులందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని నుంచి అద్భుతాలు చూడాలి అంటే నీ జీవితం అద్భుతంగా మార్చబడాలి. ఈ అద్భుతం నీ దగ్గర ప్రారంభమవ్వాలి. నిన్నటి వరకు ఉన్న వీడైనా ఈరోజు ఎస్ఎఫ్జేలో కూర్చొని మనకి ఎంత మాదిరికరంగా ఉన్న వ్యక్తి, ఇది అద్భుతం. నిన్నటి వరకు లంచం తీసుకున్న వీడైనా ఈరోజు నా దేవుని సన్నిధిలో ఉన్నా, నేను రక్షణ పొందుకున్నాను, నేను ఎస్ఎఫ్జే పరిచర్యలో భాగస్థుడని, నా జీవితంలో మార్పు వచ్చిందని, ఈ లోకమంతా ఆశ్చర్యపడే మార్పు అద్భుతం నీలో జరగాలి. మొదట ఈ అద్భుతం ప్రారంభమయ్యేది మన జీవితంలో. దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే ఈ అద్భుత కార్యం మన జీవితంలో ప్రారంభమవ్వాలి. మన జీవితంలో అద్భుత కార్యము, రక్షణ కార్యం, దుర్నీతి నుంచి విడుదల, సమస్త దుర్నీతి నుంచి విడుదల మనం చూడకపోతే, మనము క్షమాపణ పొందుకోకపోతే, మన పాపములను మనము ఒప్పుకొనకపోతే, ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారికి మనం చూడబడలేము. అందుకే అద్భుతాలు చూడాలి అంటే ఈ అద్భుతం మన ఆత్మీయ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనే ప్రారంభమవుతుంది. అప్పుడు అద్భుతాలు చూడగలుగుతాం. ఎస్ఎఫ్జే ప్రేయర్ సపోర్ట్, ఇట్ ఈస్ ఎ సపోర్ట్, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం నీది వ్యక్తిగతంగా. నీ పాపం ఒప్పుకుంటే నీకు రక్షణ. ఒక్కొక్కసారి ఫరో ఆత్మీయ జీవితం లాగా, వీ విల్ కన్ఫెస్ వెన్ దెర్ ఇస్ ఎ స్టార్మ్, వీ విల్ రిపీట్ ఇట్ వెన్ ఇట్ ఇస్ కామ్. సమస్య తీరిపోగానే పాపంలో పడిపోతాం. కడలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, కన్నీటి కడలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్రపు అలలు సుడిగాలి చుట్టుకున్నప్పుడు పాపపు ఒప్పుదల చేయడానికి ఇష్టపడతాం. అంత సద్దుమణిగినప్పుడు, జీవితంలో సమస్య లేదు అనిపించినప్పుడు తిరిగి లోకంలో పడిపోతాం. ఇటువంటి పాపపు ఒప్పుదల అనుభవం మనకుంటే, ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది, ఫరో రక్షణలోనికి నడిపించబడలేదు. ఫరో రక్షణ కార్యము, ఫరో రక్షణ అనుభవంలోనికి నడిపించబడలేదు. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు మాత్రమే పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని అని. నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. ఈ చిన్న ప్రార్థన హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన కాదు, ఈ ఒప్పుదల ప్రార్థన, ఫరో ఒప్పుదల ప్రార్థన. అందుకొరకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, పాపపు ఒప్పుదల ప్రార్థన చేసేటువంటి మనము దేవుని సన్నిధిలో ఎటువంటి ప్రార్థన, ఏ సమయంలో ఈ ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆకాను కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆకాను పాపపు ఒప్పుదల గురించి యెహోషువా 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ సంఘటన అంతా ఈరోజు మనం ధ్యానించటం లేదు. 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎరికో పట్టణాన్ని ఎలా పట్టుకోవాలో, ఎలా ఇశ్రాయేలుకు దేవుడు అప్పగించాడో మనం చూస్తాం. 6వ అధ్యాయం అంతా అయితే, 6వ అధ్యాయంలో ఎరికో పట్టణాన్ని ఇశ్రాయేలుకు అప్పగించే ముందు 17వ వచనంలో దేవుడు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ పట్టణమును, దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడాను అని రాయబడి ఉంది. ఈ పట్టణమును, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడాను. శపించబడిన దానిలో, 18వ వచనం చదువుతున్నాను, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయదురు, కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు అని చెప్తున్నాడు. ఇది హెచ్చరిక. ఇంత పెద్ద విజయాన్ని ఇస్తా ఉన్నాడు, ఎరికో పట్టణాన్ని ఇశ్రాయేలుకు అప్పగిస్తా ఉన్నాడు అని ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏంటంటే, శపించబడిన దానిలో కొంచెం కూడా మీరు ముట్టుకోవద్దు. మనకేం కావాలో ఆయన ఇస్తా ఉన్నాడు, కానీ శపించబడిన దాని కొరకు ఆశపడితే ఆత్మీయ స్థితి మనది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, తను ఆ జీవితంతోనే నా జీవితం ఆర్థికంగా చాలా సంతోషంగా ఉంది. ఆ జీతం కంటే నేనెందుకు ఎక్కువ కోరుకోవాలి? నా కష్టార్జితం కంటే నేను ఎక్కువ కోరుకుంటే అది శపితమైనది. నా కష్టార్జితం కంటే నేను ఎక్కువ కోరుకోకూడదు. దేవుడు ఏది శపితమైనదో చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ప్రముఖంగా ఎరికో పట్టణాన్ని అప్పగించినప్పుడు దానిలో ఏది ముట్టుకోవద్దు, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు ముట్టుకుని మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలీల పాలెంనకు శాపం తెస్తారని చెప్పాడు. అయితే ఈ ఆజ్ఞను మీరినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే ఆకాను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు శాపగ్రస్తులు అవుతారు, పాలెముకు కూడా శాపం వస్తుంది అని. అది శాపము పొందినటువంటి పాలెము ఇశ్రాయేలీల దండు యెహోషువా 7వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపగించాను. వీరందరు యుద్ధానికి వెళ్తే చిన్న పట్టణం, పెద్ద పెద్ద యుద్ధాలలో విజయం పొందారు కానీ చిన్న పట్టణము, హాయి పట్టణాన్ని పట్టుకోవటానికి వెళ్తే మరణం ఎదురైంది. ఇశ్రాయేలీలందరూ పారిపోతా ఉన్నారు. అయితే యెహోషువా ప్రార్థన చేయటం ప్రారంభించాడు 6వ వచనంలో. యెహోషువా 7వ అధ్యాయం 6వ వచనంలో యెహోషువా తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం మీదట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకుని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మలను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అద్దరిని నివసించటం మేలు, ప్రభువా కనికరింపుము. ఇశ్రాయేలీలు తమ శత్రువు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ వినిమములను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండానట్లు తుడిచివేసిన ఎడల ఘనమైన నీ మా నామమును గుర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా, ప్రార్థన చెప్పగానే ఒక మాట చెప్పాడు, నువ్వెందుకు ముఖాన్ని నేలకు పెట్టుకున్నావు? శపితమైన దానిలో కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారు. ఇప్పుడు పట్టుకోవాలి దేవుని ఆజ్ఞను మీరినటువంటి ఆ శాపగ్రస్తుడు ఎవరు? 7వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఉదయం మీ గోత్రములు వరుసలు పెట్టి మీరు రప్పిం ఇశ్రాయేలీలందరినీ వారి గోత్రం ప్రకారం నిలవబెట్టాలి. తర్వాత వారి గోత్రములలో మళ్ళీ వారి వంశం ప్రకారం నిలవబెట్టాలి. వంశంలో మరి కుటుంబ ప్రకారం నిలవబెట్టాలి. కుటుంబంలో కూడా పురుషులను నిలవబెట్టాలి. ఇది స్కీమ్. అయితే దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ఇశ్రాయేలీలందరిలో కూడా 7వ అధ్యాయము 17వచనం చూస్తే, యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టుబడను. జెరహీయుల వంశము పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టుబడను. అతడు అతని ఇంటి పురుషుల వరుస దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనవడు జబ్ది మనుమడైన కర్మి కుమారుడైన ఆకాను పట్టుబడను అని రాయబడు. ఈ ఆజ్ఞ అతిక్రమించబడినటువంటి వారు, ఆజ్ఞాతిక్రమమే పాపం, వీరు పట్టుబడతారు. నువ్వు దాచుకున్నా పట్టుబడతావు. ఈ లోకంలో ఎవ్వరికి తెలియకుండా చేసినా కూడా నువ్వు పట్టుబడతావు. ఆకాను ఆజ్ఞను అతిక్రమించి దాచేశాడు. శపితమైనది కొంత తెచ్చి దాచుకున్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఈరోజు పట్టుబడ్డాడు. జాగ్రత్త, దాచుకుంటాం కానీ పట్టుబడతాం. ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా ఉంటుంది మన జీవితం, సీక్రెట్. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నువ్వు పట్టుబడతావు. ఆకాను దాచేశాడు. దేవుడు ఎక్కడ మొదలు పెట్టాడంటే గోత్రము, వంశము, కుటుంబము, కుటుంబాల్లో పురుషులు అందరిని పరిశోధిస్తూ ఆకాను దగ్గరకు వచ్చేటప్పటికి ఆకాను పట్టుబడ్డాడు. ఆకాను పట్టుబడెను అని రాయబడు. అయితే 19వ వచనంలో యెహోషువ ఆకానును అడుగుతున్నాడు. అప్పుడు యెహోషువ ఆకానును చూచి, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయనను స్తుతించి నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను. నువ్వేం చేశావో చెప్పు. పట్టుబడిన కూడా అడుగుతున్నాడు, నువ్వేం చేశావో చెప్పు. యు కన్ఫెస్, నువ్వేం చేశావో చెప్పు. యు ప్లీజ్ కన్ఫెస్. అక్కడ యెహోషువను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. నేను పాపము చేసినది నిజము. ఫరోగుడు అంటున్నాడు, నేను ఈసారి పాపం చేస్తున్నాను. యెహోవా న్యాయవంతుడు, నేను నా జనుల దుర్మార్గులము, ఇంత మటుకు చాలు, ఈసారి నేను పాపము చేసియున్నాను. ఫరో ఇంకొక చోట కూడా కన్ఫెస్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఫరో మోషేను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని అని చెప్తా ఉన్నాడు. అకను కూడా చెప్తున్నాడు, అకను యెహోషువను చూసి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. నేను పాపం చేసినది నిజము. ఇంకా అద్భుతంగా 21వ వచనం ఆఖరి భాగంలో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము ఆఖరి భాగంలో, తాను చేసినదంతయు ఒప్పుకొనెను అని ఉంది. కన్ఫెషన్, తాను చేసినది అంతయు ఒప్పుకొనెను. ఈ సంఘటన గురించి సంపూర్ణ ధ్యానం చేయటం లేదు, కానీ ఆకాను కన్ఫెషన్, ఎటువంటి కన్ఫెషన్, ఎటువంటి ఒప్పుదల, తాను చేసినది అంతయు ఒప్పుకొనెను. కానీ ఈ పాపపు ఒప్పుదల నుంచి ఆకాను రక్షణ పొందలేదు. దేవుని వాక్యంలో మనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొని నేడేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అని రాయబడి ఉంది. కానీ ఆకాను రక్షింపబడలేదు. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీవేళ మమ్మలను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచున్నానుక, ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావకొట్టిరి. నేను పాపం చేశానని చెప్తా ఉన్నాడు, కానీ రాళ్లతో చావకొట్టారు. నేను పాపం చేశాను, తాను చేసినదంతా ఒప్పుకున్నాను. 21వ వచనం ఆకాను యెహోషువను చూసి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. 20వ వచనంలో పాపాన్ని ఒప్పుకున్నా కూడా వాణిని రాళ్లతో చావగొట్టిరి అని 25వ వచనం ఆఖరి భాగంలో రాయబడి ఉంది. 26వ వచనం ఆఖరి భాగంలో, నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడను. ఆకోరు లోయ. నేను పాపం చేశాను అని ఒప్పుకుంటే, నేను పాపం చేశాను అని ఒప్పుకుంటే హీ వాజ్ పనిష్డ్ అంటూ డెత్, స్టోన్డ్ అంటూ డెత్. అయితే ఆకాను చేసినటువంటి ఈ కన్ఫెషన్ ని స్పర్జన్ గారు ప్రసంగాలలో అద్భుతమైనటువంటి ప్రసంగీకుడిగా పేరు పొందినటువంటి స్పర్జన్ గారు ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ఏ డెత్ బెడ్ కన్ఫెషన్ అన్నారు. డెత్ బెడ్ కన్ఫెషన్ అండ్ ఇట్ ఈస్ ఎ డౌట్ఫుల్ రిపెంటెన్స్ అని కూడా చెప్పారు. ఇట్ ఈస్ ఎ డౌట్ఫుల్ రిపెంటెన్స్. ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఒప్పుకున్నాడు. ఒప్పుకోక తప్పని పరిస్థితి, గోత్రాలన్నీ నిలబెడితే యూదా గోత్రం పట్టుబడింది. ఈ గోత్రంలో ఉన్నటువంటి వంశములన్నిటినీ నిలబెడితే జరహీలు వంశం పట్టుబడింది. జరహీలందరినీ నిలబెడితే జబ్ది పట్టుబడ్డాడు. జబ్దికి సంబంధించినటువంటి పురుషులందరూ నిలబెడితే, కుటుంబానికి సంబంధించిన పురుషులందరూ నిలబెడితే జబ్ది మనవడు కర్మి కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. ఇంకా మార్గం లేదు, ఇంకా ఒప్పుకోవటమే, ఇంకా వేరే మార్గం లేదు. అప్పటి ఒప్పుదల ఇది, డెత్ బెడ్ కన్ఫెషన్. ఎంతగా పట్టుబడ్డాడంటే శిక్ష నుంచి తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు, పట్టుబడే వరకు కూడా పాపపు ఒప్పుదల లేదు. అందుకొరకే ఆకాను మరణానికి అప్పగించబడ్డాడు. నేను పాపం చేశాను అంటే ఎప్పుడు వరకు ఈ ఒప్పుదల లేదు అంటే, హి వాజ్ టోటల్లీ కార్నర్డ్, పట్టుబడ్డాడు, జల్లెడలో పట్టుబడ్డాడు. గోత్రాల దగ్గర నుంచి జల్లెడ వేస్తూ కుటుంబాల దగ్గరకు వస్తే పట్టుబడ్డాడు. ఇక మార్గం లేదు. అందుకే చెప్పాడయ్యా, నేను పాపం చేసింది నిజం, నేను కాదు అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఇంకక్కడ. అప్పటి వరకు ఆగాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఫరో వలె కన్ఫెస్ చేయాలి అంటే మన చుట్టూ శ్రమ కొలిమి ఉండాలి. అప్పుడు కన్ఫెస్ చేశాడు ఫరో. అయితే తిరిగి లోకంలోనికి వెళ్లిపోయాడు. ఇది ఫరో కన్ఫెషన్. కన్ఫెస్ వెన్ దర్ ఇస్ అ స్టార్మ్, రిపీట్ వెన్ ఇట్ ఇస్ కామ్. ఇది ఫరో ఆత్మీయ అనుభవం. పాప పోపుదల్లో ఫరో ఆత్మీయ అనుభవం. డెత్ బెడ్ కన్ఫెషన్, డౌట్ఫుల్ కన్ఫెషన్. వెన్ దెర్ ఇస్ నో అదర్ వే కన్ఫెషన్, వెన్ దెర్ ఇస్ నో అదర్ వే. పట్టుబడిన తరువాత చేసేటువంటి కన్ఫెషన్ ఇది. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి కన్ఫెషన్కి వెళ్తా ఉన్నామేమో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకొరకే కీర్తనకారుడు దావీదు సంకీర్తన 32వ వచనంలో 5వ వచనంలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని చెప్తున్నాడు దావీదు మహారాజు. నా పాపమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించున్నావు. మన పాపదోషం ఎప్పుడు పరిహరించబడుతుందంటే మన అతిక్రమాలను ఒప్పుకుంటే. అయితే ఎప్పుడు ఒప్పుకోవటం అంటే, సమస్య వచ్చినప్పుడు ఒప్పుకొని సమస్య తీరగానే లోకంలో పడిపోతే ఈ ఒప్పుదల ఫరో ఒప్పుదల. ఇక మార్గము లేదు, గత్యంతరం లేని పరిస్థితులు వస్తే పట్టుబడిన తర్వాత చేసే ఒప్పుదల ఇది, ఆకాను ఒప్పుదల. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనేక ఒప్పుదలలు మన జీవితంలో చూసాము. అయితే మనందరికీ తెలిసిన ఒక సంగతి, పారబుల్, లుకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి రాయబడి ఉంది. ఈ తప్పిపోయిన కుమారుని గురించి తెలియని క్రైస్తవ విశ్వాసులు ఉండరు, కానీ అతని నుంచి పాఠం నేర్చుకున్నటువంటి వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. దూరదేశమునకు ప్రయాణమైపోయిన లుకాసు వార్త 15వ అధ్యాయంలో పదమూడవ వచనం చదువుతాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పడసాగి, ఇబ్బందులలో దేవుడు గుర్తొస్తాడు. వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్సులో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపాను. వాడు పందుల పొట్టు, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని కొన ఆశపడను, కాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. ఆశపడ్డాడు, అది కూడా దొరకలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, బుద్ధి వచ్చినప్పుడు చేసినటువంటి కన్ఫెషన్ ఇది, బుద్ధి వచ్చినప్పుడు చేసినటువంటి కన్ఫెషన్. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉన్నతే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి, ఇక్కడ నుంచి మొదలైందండి కన్ఫెషన్, నేను లేచి ఆ తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, కన్ఫెషన్, ఇలా నేను పాపం చేశానని నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, నేను వెళ్లి ఈ పాపం కూడా ఎటువంటి పాపం అంటే నీకు విరోధముగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. హ్యూమిలియేషన్, వెన్ యు కన్ఫెస్ యు హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ హ్యూమిలియేషన్. చిన్న కుమారుడి కన్ఫెషన్ ఉన్నటువంటి హ్యూమిలియేషన్, అది ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టు నేను యోగ్యుడని కాను, నా యోగ్యత నేను పోగొట్టుకున్నాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకుని అతను చెప్పుదని అనుకుని లేచి తండ్రి దగ్గరకు వచ్చాను. దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్లాలో చిన్న కుమారుని కన్ఫెషనల్ ప్రేయర్ మనకు నేర్పిస్తుంది. మొట్టమొదట ఆకానైతే పట్టుబడే వరకు కన్ఫెస్ చేయలేదు, కానీ చిన్న కుమారుడు బుద్ధి వచ్చింది, నేను తండ్రి దగ్గరకు వెళ్తాను అనుకున్నాడు. బుద్ధి వచ్చింది కాబట్టి నేను తండ్రి దగ్గరకు వెళ్తాను, ఇలా ఒక ప్రార్థన చేస్తాను, పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేను పాపము చేశాను. సో ఐ వాంట్ అడ్మిట్, కన్ఫెస్ సిన్, కన్ఫెస్ సిన్. ఇంకొక మాట కూడా చెప్పాడు, హ్యూమిలియేషన్, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోటకు నేను యోగ్యుడను కాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసి ఇదంతా తను దూరంగా ఉన్నప్పుడు అనుకున్నటువంటి మాటలు ఇవి. ఈ మాటలు అనుకుంటే చాలు, నేను నా తండ్రి యొద్దకు వెళ్లి ఇట్లా చేద్దాము అనుకున్నాడు అంతే. తండ్రి ఇంటి వైపు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తుంటే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చి అని రాయబడి ఉంటే, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటం యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకుని మన అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను, వస్తా ఉన్నాడు. వచ్చి అంటే రాలేదు, రీచ్ అవ్వలేదు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, దేవునికి ఇంకా దూరంగా ఉన్నప్పుడు మనం ఇంకా మనకు ఆలోచన వచ్చింది, దేవుని వైపు ఒక్కొక్క అడుగు వేస్తా ఉన్నాం. మనం ఇంకా దూరంగా ఉన్నప్పుడు వాడిని చూచి కనికెరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అని రాయబడు. ఈ సంఘటన జ్ఞాపకం వస్తే పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళాడంటే కుమారునికి ఎదురుగా వెళ్ళాడు. కుమారునికి ఎదురుగా పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ఏమేమి విడిచిపెట్టాడంటే, తన నివాసం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి పాపి కొరకు పరిగెత్తిన యేసయ్యను జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అయితే నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇది మూడవ కన్ఫెషన్, మనం ధ్యానిస్తున్నటువంటి మూడవ కన్ఫెషన్. ఫరో కన్ఫెషన్ వెన్ దెర్ ఇస్ ఎ స్టార్మ్, అండ్ హీ రిపీటెడ్ వెన్ ఇట్ ఇస్ కామ్. ఆకాను కన్ఫెషన్ వెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, డెత్ బెడ్ కన్ఫెషన్ అన్నాడు. దెర్ ఇస్ నో ఆప్షన్, పట్టుబడిన తర్వాత పాప పోపుదల. ఈరోజు ఈ వాక్య ధ్యానంలో ఉన్నటువంటి మనలో ఎవరైనా పట్టుబడతామేమో అనుకుంటున్నారేమో, పట్టుపడను అని కూడా అనుకుంటున్నారేమో. పట్టుబడిన తరువాత పాప పోపుదలైతే రాళ్లతో కొట్టి చంపబడతాం ఆ కానువలే. అయితే తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఒక మాట అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని ఒక మాట చెప్తాను, నేను పరలోకమునకు విరోధంగా నీకు విరోధంగా పాపం చేశానని నా తండ్రి దగ్గర ఒప్పుకోవాలి అని బయలుదేరాడు. దూరంగా ఉండగానే పరిగెత్తుకుని వచ్చి కనికరపడి ముద్దు పెట్టుకుని రాయబడు. ఈరోజు తప్పిపోయిన కుమారుని సంఘటన అంతా ధ్యానం చేయటం లేదు, ఒక్క మాటే అతని కన్ఫెషన్, పాపపు ఒప్పుదల, నేను పరలోకమునకు విరోధముగాను నీదుటను పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను. కన్ఫెషన్ విత్ హ్యూమిలియేషన్ అంటారు, కన్ఫెషన్ విత్ హ్యూమిలియేషన్. కానీ ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, దిస్ ఈజ్ ద బ్లెస్డ్ కన్ఫెషన్. ఎందుకంటే తండ్రి చేర్చుకున్నాడు కాబట్టి, తండ్రి చేర్చుకున్నాడు కాబట్టి బ్లెస్డ్ కన్ఫెషన్. ఇట్ ఇస్ నాట్ డెత్ బెడ్ కన్ఫెషన్. కార్నర్ అయిన తర్వాత, పట్టుబడిన తర్వాత చేసినటువంటి కన్ఫెషన్ కాదు. పాపములు పట్టుబడి తీర్పు దగ్గర నిలవబెట్టినప్పుడు చేసే కన్ఫెషన్ కాదు, దూరముగా ఉండి చేసిన ఆలోచన. ఈ బ్లెస్డ్ కన్ఫెషన్ తండ్రితో సదాకాలం ఉండేటువంటి ధన్యతను మనకు అనుగ్రహిస్తుంది. అందుకొరకు దేవుని వాక్యము చూసినట్లయితే యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు, మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. నేనేం చేశాను నేనేం చేశాను అనుకుంటా ఉంటాం, మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ఆచే. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాము. మా జీవితంలో మేము చేసినటువంటి ప్రతి పాపమును బట్టి మీ పాద సన్నిధిలో ఆయన క్షమాపణ వేడుకుంటున్నాం. ఫరో వంటి క్షమాపణ కాదు ప్రభువా, ఫరో వంటి పాపపు ఒప్పుదల కాదు, సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాదు, పట్టుబడిన తర్వాత చేసిన పాపపు ఒప్పుదల కాదు, తప్పిపోయిన కుమారులే బ్లెస్డ్ కన్ఫెషన్. ఆయన రక్షణలోనికి నడిపించేటువంటి కన్ఫెషన్ విత్ హ్యూమిలియేషన్, ఈ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో చేసేటువంటి కన్ఫెషన్, పాప ఒప్పుదల ప్రార్థన మాకు నేర్పించి మమ్మల్ని మీ సన్నిధికి తండ్రితో సదాకాలం ఉండేటువంటి ధన్యతలోనికి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు యేసు పరిటి వేడుకను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.